वैष्णवैः क्रेते कथम् इह घोरे कलौ प्रायो जीवश्चासुरताङ्गतः क्लेशाक्रान्तस्य तस्यैव शोधने किं परायणम् श्रेयसां यद्भवेत् श्रेयः पावनानाञ्च पावनम् कृष्णप्राप्तिकरं शश्वत् साधनं तद्वदाधुना चिन्तामणिर्लोकसुखम् सुरद्रुस्वर्गसम्पदम् प्रयच्छति गुरुप्रीतो वैकुण्ठं योगि दुर्लभम् सूत उवाच प्रीतिशौनकचित्ते ते ह्यतो वच्मि विचार्य च ह्यतो वच्मि विचार्य च सर्वसिद्धान्तनिष्पन्नम् संसारभयनाशनम् भक्त्योघवर्धनम् यच्च कृष्णसन्तोषहेतुकम् तदहं तेभि दास्यामि सावधानतया शृणु कालव्यालमुखग्रास त्रासनिर्णाशहेतवे श्रीमद्भागवतं शास्त्रम् कलौकीरेण भाषितम् एतस्मादपरं किञ्चन मनःशुद्ध्येन विद्यते जन्मान्तरे भवेत् पुण्यम् तदा भागवतं लभेत् परीक्षिते कथां वक्तुं सभायां संस्थिते शुके सुधाकुम्भं गृहीत्वैव देवस्तत्र समागमन् शुकं नत्वा वदन् सर्वे स्वकार्यकुशलासुराः कथासुधां प्रयच्छस्व गृहीत्वैव सुधामिमाम् एवं विनिमये जाते सुधा राज्ञा प्रपीयताम् प्रपास्यामो वयं सर्वे श्रीमद्भागवतामृतम् क्व सुधा क्व कथा लोके क्व काच क्व क निर्महान् ബ്രഹ്മരാതോ വിചാര്യൈവം തദാ ദേവാം ജഹാസഃ അഭക്താംസ്താംശ്ച വിജ്ഞായ നദദോ സകഥാമൃതം. ശ്രീമദ്ഭാഗവതീ വാർത്ത സുരാണാമപി ദുർലഭ രാജ്ഞോ മോക്ഷം തഥാ വീക്ഷ്യ പുരാ ധാതാപി വിസ്മിതഃ സത്യലോകേ തുലാം ബദ്ധ്വാ തോലയത് സാധനാന്യജഃ ലഘൂന്യന്യാനി ജാതാനി ഗൗരവേണൈദം മഹത്. തദാ ഋഷിഗണാഃ സർവേ വിസ്മയം പരമം യയുഃ മേനിരേ ഭഗവദ്രൂപം ശാസ്ത്രം ഭാഗവതം കലൗ പഠനാത് ശ്രവണാത് സദ്യോ വൈകുണ്ഠഫലദായകം. സപ്താഹേന ശ്രുതം ചൈതത് സർവഥാ മുക്തിദായകം. സനകാദ്യൈഃ പുരാ പ്രോക്തം നാരദായ ദയാപരേഃ യജ്ഞപി ബ്രഹ്മ സംബന്ധാത് ശ്രുതമേതത് സുരഷിണാ. സപ്താഹ ശ്രവണ വിധിഃ കുമാരൈസ്തസ്യ ഭാഷിതഃ. ശൗനക ഉവാച ലോകവിഗ്രഹമുക്തസ്യ നാരദസ്യ അസ്ഥിരസ്യ ച വിധിശ്രവേ കുത പ്രീതിഃ സംയോഗഃ കുത്ര തൈഃ സഹ. സൂത ഉവാച അത്ര തേ കീർത്തയിഷ്യാമി ഭക്തിയുക്തം കഥാനകം. ശുകേന മമ യത് പ്രോക്തം രഹസ്യം വിചാര്യ ച ഏകദാ ഹി വിശാലായാം ചത്വാര ഋഷയോ മലാഃ സത്സാംഗർഥം സമായാത ദദൃശുസ്തത്ര നാരദം. കുമാരാ ഊചുഃ കഥം ബ്രഹ്മം ദീനമുഖഃ കുതശ്ചിന്താതുരോ മഹത്. കുതശ്ചിന്താതുരോ ഭവാൻ ത്വരിതം ഗമ്യതേ കുത്ര കുതശ്ചാഗമനം തവ. ഇദാനീം ശൂന്യചിത്തോസി ഗതവിത്തോ യഥാ ജനഃ തവേദം മുക്തസംഗസ്യ നോചിതം കാരണം നോചിതം വദ കാരണം. നാരദ ഉവാച അഹം തു പൃഥിവീം യാതോ ജ്ഞാത്വാ സർവോത്തമാമിതി പുഷ്കരം ച പ്രയാഗം ച കാശീം ഗോദാവരീം തഥാ ഹരിക്ഷേത്രം കുരുക്ഷേത്രം ശ്രീരംഗം സേതുബന്ധനം. ഏവമാദിഷു തീർത്ഥേഷു ഭ്രമമാണ ഇതസ്തതഃ നാപശ്യം കുത്രചിത് ശർമ മനസ്സന്തോഷകാരകം. കലിനാധർമ്മമിത്രേണ ധരേയം ബാധിതാമുനാ ബാധിതാധുനാ. കലിനാ അധർമ്മമിത്രേണ ധരേയം ബാധിതാധുനാ. സ ಸತ್ಯಂ ನಾಸ್ತಿ ತಪಶೌಚಂ ದಯಾದಾನಂ ನ ವಿದ್ಯತೆ ಉದರಂಭರಿಣೋ ಜೀವ ವಾರಕಾಃ ಕೂಟಭಾಷಿಣಃ ಮಂದಾ ಸುಮಂದಮತಯೋ ಮಂದಭಾಗ್ಯಾಹ್ಯುಪದೃತಾಃ ಪಾಖಂಡ ನಿರತಾಃ ಸಂತೋ ವಿರಕ್ತಾಃ ಸಪರಿಗ್ರಹಾಃ ತರುಣೀ ಪ್ರಭುತಾ ಗೇಹೇ ಶಾಲಕೋ ಬುದ್ಧಿದಾಯಕಃ ಕನ್ಯಾ ವಿಕ್ರಯಣಾ ಲೋಭಾತ್ ದಂಪತೀನಾಂಚ ಕಲ್ಕನಂ ಆಶ್ರಮಾಯ ವನೇ ವಿರುದ್ಧ ಸ್ಥಿರ್ಧಾನಿ ಸರಿತಸ್ತಥಾ ದೇವತಾಯತನಾನ್ಯತ್ರ ದೃಷ್ಟೈರ್ನಷ್ಟಾನಿ ಭೂರಿಶಃ ನಯೋಗೀ ನೈವ ಸಿದ್ಧೋ ವಾ ನಜ್ಞಾನಿ ಸತ್ಕ್ರಿಯೋ ನರಃ ಕಲಿದಾವಾನಲೇನಾದ್ಯ ಸಾಧನಂ ಭಸ್ಮತಾಂ ಗತಂ ಅಟ್ಟಶೂಲಾ ಜನಪದಾಃ ಶಿವಶೂಲಾ ದ್ವಿಜಾತಯಃ ಕಾಮಿನ್ಯಕ್ಕೇಶಶೂಲಿನ್ಯಃ ಸಂಭವಂತಿ ಕಲಾವಿಹ ಏವಂ ಪಶ್ಯನ್ ಕಲೇರ್ದೋಷಾನ್ ಪರ್ಯತನ್ನವನೀಮಹಂ ಯಾಮುನಂ ತತಮಾಪನ್ನೋ ಯತ್ರ ಲೀಲಾ ಹರೇರಭೂತ್ ತತ್ರಾಶ್ಚರ್ಯಂ ಮಯಾ ದೃಷ್ಟಂ ಶ್ರೂಯತಾಂ ತನ್ಮುನೀಶ್ವರಾಃ ಏಕಾ ತು ತರುಣೀ ತತ್ರ ನಿಷಣ್ಣಾ ಖಿನ್ನ ಮಾನಸಾ ವೃದ್ಧೌ ದ್ವೌ ಪತಿತೌ ಪಾರ್ಶ್ವೇ ನಿಶ್ವಸಂತಾವಚೇತನೌ ಶುಶ್ರೂಷಂತಿ ಪ್ರಬೋದಂತಿ ರುದತಿ ಚತಯೋ ಪುರಃ ದಶದಿಕ್ಷು ನಿರೀಕ್ಷಂತಿ ರಕ್ಷಿತಾರಂ ನಿಜಂ ವಪು ವೀಜ್ಯಮಾನಾ ಶತಸ್ತ್ರೀಭಿರ್ ಬೋಧ್ಯಮಾನಾ ಮುರ್ಮುಃ ದೃಷ್ಟ್ವದೂರಾದ್ಗತಸ್ಸೋಹಂ ಕೌತುಕೇನ ತದಂತಿಕಂ ಮಾ ದೃಷ್ಟ್ವಾಚ್ಯೋತ್ಥಿತಾ ಬಾಲಾ ವಿಹ್ವಲಾ ಚಾಬ್ರವೀದ್ವಚಃ ಬಾಲೋವಾಚ. ಭಾಗವತಾನಿಕಿ ನಾಲ್ಕು ಸ್ಥಿತಿಲು ಉನ್ನಾಯಿ ಚೆಪ್ಪುಕುನ್ನಾಮನು. ಆ ನಾಲ್ಕು ಸ್ಥಿತಿಲು ಮೊದಟಿ ಶ್ಲೋಕಂಲೋ ಉನ್ನವಿ. ಕೃಷ್ಣಂ ವಂದೇ ಪ್ರಧಾಸುತಂ ಸ್ಥಿತಿ ನುಂಚಿ ಕೃಷ್ಣಂ ದ್ವೈಪಾಯನಂ ವಂದೇ ಸ್ಥಿತಿಗೆ ವೆಳ್ಳಿ ಕೃಷ್ಣಂ ವಂದೇ ವ್ರಜಪ್ರಿಯಂ. ಕೃಷ್ಣಂ ವಂದೇ ವ್ರಜಪ್ರಿಯಂ ಸ್ಥಿತಿ ನುಂಚಿ ಕೃಷ್ಣಂ ನಾರಾಯಣಂ ವಂದೇ ಸ್ಥಿತಿಗೆ ವೆಳ್ಳಾಲಿ. ದೀನಿಕಿ ವೆಳ್ಳಟಾನಿಕಿ ಕಾವಲ್ಸಿನಟುವಂಟಿ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಚಿಂತಾಮಣಿರ್ ಲೋಕಸುಖಂ ಸುರದೃಹ ಸ್ವರ್ಗ ಸಂಪದಾಂ ಪ್ರಯಚ್ಛತಿ ಗುರುಪ್ರೀತೋ ವೈಕುಂಠಂ ಯೋಗಿ ದುರ್ಲಭಂ. ಈ ಶ್ಲೋಕಾಲು ಮೀರು ಟಿಕ್ಕು ಪೆಟ್ಟುಕೊಂಡು ಖಂಡಿತ ಪಟ್ಟುಕೊಂಡು, ಮೊದಲದೇಂಟಿ ಧ್ಯಾನ ಶ್ಲೋಕಂ, ರೆಂಡೋದಿ 8వ ಶ್ಲೋಕಂ, ದಾನ್ ತರ್ವಾತ ಶ್ಲೋಕಮು ಕಾಲವ್ಯಾಲ ಮುಖಾಗ್ರಾಸ ತ್ರಾಸ ನಿರ್ನಾಶ ಹೇತವೇ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಶಾಸ್ತ್ರಂ ಕಲೌ ಕೀರೇಣ ಭಾಷಿತಂ. 11వ ಶ್ಲೋಕಂ. ಎಂತ ಅದ್ಭುತವೈನಟುವಂಟಿ ಸಾಧನಾ ಸ್ಥಿತಿಲೋ ಉನ್ನ ಶ್ರೀನಾಥ ಶರ್ಮ ಆಚಾರ್ಯ ಗುರುದೇವುಲು ಕಾವಚ್ಚು, ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕಾವಚ್ಚು, ರಾಮುಡು ಕಾವಚ್ಚು, ಏ ಯುಗಾಲ್ಲೋ ಕಾವಚ್ಚು, ಏ ಮಹರ್ಷಿ ಅಯಿನಾ ಕಾವಚ್ಚು, ಏ ದೇವರ್ಷಿ ಅಯಿನಾ ಕಾವಚ್ಚು, ಕಾನಿ ವೀಳಂದರೂ ಏಂಟಿ ಕಾಲವ್ಯಾಲ ಮುಖಾಗ್ರಾಸ. ವೀಳಂದರೂ ಕೊಲ ಕಾಲುಡಿಕಿ ಬಲ ಅಯಿಪೋತೂನೇ ಉಂಟಾರು, ವಾಳ ಶರೀರಾಲು ಮನ ದಗ್ಗರ ಲೇವು ಕದಾ. ಅಂಚತ ಈ ಕಾಲವ್ಯಾಲ టైం అనేటటువంటి సర్పెంట్, అదే అక్కడ మీకు ఎదుర్కొండా కనిపిస్తూ ఉంటుందో, పావులా కనిపిస్తుంది కదా, మేరుదండం అంతా కూడా మన యొక్క కాలసర్పమే. ఆ కాలసర్పము, ఆ రెండు రెక్కలు గరుడుడి యొక్క రెక్కలు, అవి తర్వాత తర్వాత భాగవతంలో వస్తాయి మనకి. అంచేత ఆ మృత్యువు యొక్క భయము నుంచి దాటి వెళ్ళిపోవటానికి, ఎవరు మృత్యువు భయం నుంచి దాటి వెళ్ళిపోతారు? భాగవతం చదువుకున్నటువంటి ప్రతివాడు దాటి వెళ్ళిపోతాడు. మరి మేము చదువుకుంటున్నాం, మేము వెళ్ళిపోతామా? ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతారు. కానీ ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇంటర్మీడియట్లో ఒక ప్రశ్న ఉంటుంది, ప్రిపరేషన్ ఆఫ్ సోప్. సోప్ అంటే సబ్బుల తయారీ. గత 25 ఏళ్ళగా చెప్తున్నాను నేను మా పిల్లలకి, 25 ఏళ్ళగా ఎన్ని బ్యాచ్లకి మేము చెప్పామో ఒక్కడూ సోప్ తయారు చేయలేదు. తమాషా ఏంటంటే, ఇప్పుడు నన్ను సోప్ తయారు చేయమంటే తయారు చేయలేదు. ఖచ్చితంగా అదేదో అడ్డు తగులుతుంది. అసలు ముందు నాకు ఏం తెచ్చుకోవాలో తెలియదు. మళ్ళీ వాళ్ళకి అన్ని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని వాళ్ళ చేత బట్టి కొట్టిస్తాం, ఏమేం కావాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మీరు ఎలా చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి ఫ్యాక్టరీ ఇది. అలాగే ఈ విద్య కూడా, భాగవతం గురించి మృత్యుముఖం నుంచి దాటేటటువంటి విద్య చదివినా, సబ్బు తయారు చేయటం 20 ఏళ్ల బట్టి చెప్తావు సబ్బు తయారు చేయటం చేతగానటువంటి నేను మృత్యుముఖాన్ని ఎలా దాటుతాను అంటే, అక్కడ మానసిక స్థితి అర్థమవుతుంది కదా. మీకు నిజముగా మృత్యుముఖము నుంచి దాటాలని లేదు. దాటాలనుకున్నవాడు ఏ స్థితిలో ఉంటాడో భాగవతం చెప్తుంది. వాడు చావడం ఇంకావాడు, వాడు అమరుడైపోతాడు. అది భాగవతం యొక్క గ్యారంటీ. అది 7 రోజులు కనుక మీరు భాగవతాన్ని ఆ మానసిక స్థితిలో చదివితే, 7 రోజుల పాటు మీరు ఆ మానసిక స్థితి ఉంచుకోగలిగితే మిగతా రోజులంతా అదే ఉంచుతుంది అంటాడు. ముందు అలవాటు పట్టమే కావాలి మనకి. అది ఆ అలవాటు పట్టడానికి ఎంత కష్టమో మీకు అర్థమైంది కదా. ఆరోగ్యం బాగుపడుతుంది అని తెలిసి కళ్ళారా నా వాళ్ల ముందే నా ఆరోగ్యం బాగు చేసుకుని డయాబెటీస్ క్యూర్ చేసుకుని వస్తే డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఏమన్నాడో చెప్పాను కదా. ఇంతగాడిగి ఇంకా ఇంత చేస్తే నేను ఏమడిగాను అతన్ని, తిండి మానేయమని లేదు, రుచులు మానేయమని లేదు, ఏమీ అనలేదు. ఏం చెప్పారంటే నూనె వేసుకోవద్దు, చింతపండు తినొద్దు, ఎండు మిరపకాయలు తినొద్దు, డయాబెటీస్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అన్నదానికి నేనే ఉదాహరణ. మొన్న ఇన్ని పెళ్ళిళ్ళు జరిగాయి కదా, సరే అని ఇష్టం వచ్చినట్టు తినేశాను నేను. చూద్దాం ఏమవుతుంది, ఎక్స్పెరిమెంట్ కోసం తినేసి టెస్ట్ చేసుకుంటే అది 160లోనే ఉంది ఆఫ్టర్ ఫుడ్. అంటే నన్ను వాళ్ళు ప్రశ్న ఏమిస్తారో తెలుసా, అవుతాయి మేము తినొచ్చా సార్ అంటారు. బాబు నేను తిని చూశాను అది తిన్నాయనా నువ్వు అంటే, అంటే ఏముంది మీ మానసిక స్థితి, మీరు మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. అది ఆ మానసిక స్థితి సమాజం అలా తయారు చేసుకుని వచ్చింది మిమ్మల్ని. మృత్యుని దాటలేము, చచ్చిపోవాల్సిందే, ఇంకా నాకు 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి అంటే ఇంకేంటైనట్టు. మనం కూడా ఒంట్లో బాగుండలేదు అని అనగానే మొట్టమొదటి ప్రశ్న ఏమేస్తామో తెలుసా, ఎవరికైనా ఒంట్లో బాగోలేదు సీరియస్గా ఉంది అంటే ఏం ప్రశ్న వేస్తాం మనం, వయసు ఎంత అంటాం, 60 దాటే అన్నా అనుకోండి. వాడు బాధపడ్డు మనం అలా అందామని, వీడు బాధపడ్డు అలా అన్నాం. ఇంచేత మనం అసలు ఆ మానసిక స్థితికి అలవాటు. ఏంటా మానసిక స్థితి ఇక్కడ చెప్తున్నాడు, అది అండర్లైన్ చేసుకోండి. ఇది ఎందుకు నేను చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినండి. రేపు మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ భాగవతాన్ని చెప్పాలి. మీరు యు ట్రైన్ యువర్ సెల్ఫ్ లైక్ దట్, ఈ శ్లోకాలన్నీ మీ చేత రిపీట్ చేయిస్తున్నది అందుకు. ఏమీ కష్టం కాదని మీకు ఈ పాటికి అర్థమైపోతుంది కదా. క్యాసెట్ మరి రికార్డ్ చేస్తూ ఉంటే ఈ మొత్తం భాగవతం మార్చి మళ్ళీ ఒక క్యాసెట్ ట్రాక్ రికార్డు చేయొచ్చు. అన్ని శ్లోకాలు వస్తున్నాయి కదా, ఏ బిట్టిగా బిట్టు మీద రికార్డ్ చేస్తే ఆ శ్లోకము శ్లోకం మధ్యలో. అందుకే నేనేం మధ్య డిస్టర్బ్ చేయటం లేదు. నెక్స్ట్ కిందటి వారం చెప్పినంతా నేను కంటిన్యూస్గా చెప్పి చదువుకుంటూ వెళ్ళిపోతున్నా. మీరు ఆ క్యాసెట్ పెట్టుకుని ఆపేసి చెప్పొచ్చు, మీకు అలవాటు అవుతుంది ఇది. కానీ నా కోరిక అది, మీరు అది అర్థం చేసుకోండి. రేపు రాబోయేటటువంటి కాలంలో 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 5 జన్మలు కావచ్చు, అది నాకు తెలియదు. అది ఇంచేదంటే అది మానసిక స్థితి బట్టి ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి ఆహారమే నాకు చాలా ఏళ్ళ బట్టి తెలుసునని మా వాళ్ళందరికీ తెలుసు. ప్రయత్నించాను కూడా నేను, కానీ ఇప్పుడున్నటువంటి డాక్టర్ల చొరవ వల్ల, ఈ ఎండీలు ఎంఎస్లు చాలామంది స్నేహితులు ఉండటం వల్ల, వాళ్ళు చెప్తే మన సైన్స్ చదివినటువంటి బడుద్దాయిన కదా. వాళ్ళు ఎండీలు చదివారు, ఎంఎస్లు చదివారు, వీళ్ళు ఏమీ చదవలేదు. వీళ్ళ మాట వింటావా, వాళ్ళ మాట వింటావా? మీ తతంగం కూడా అలాగే ఉంటుంది. మీకు కూడా మరి డాక్టర్ అది వద్దన్నాడు కదా. కానీ తర్వాత డైరెక్ట్గా కొన్ని వేల మంది దాన్ని సాధన చేస్తున్నటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత, అక్కడ చూసిన తర్వాత జరిగింది మళ్ళీ నేను చెప్తున్నాను. నేను అనేక అద్భుతాలలో రెండు మూడే చెప్పగలను నేను మీకు. ఇంచంటే ప్రతిరోజు అద్భుతాన్ని చూశాను నేను అక్కడ, ప్రతిరోజు అద్భుతాన్ని చూశాను నేను. 28 ఏళ్ళు ఎంత ఉంటాయి అబ్బాయికి, 2 ఏళ్ళు అయిందంటే పెళ్ళయ్యి, ఫారెన్ వెళ్దాం హనీమూన్కని స్విట్జర్లాండ్కో దేనికో వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు. మెడికల్ చెకప్ ఉంటుంది వీసాలకి, దానికి నువ్వు ఆ ఇంజక్షన్ తీసుకున్నావు లేదా ఏంటి, ఏ ఇంజక్షన్ కాదు, అది రోగాలు రాకుండా వేస్తా టీకా, ఆ టీకాలు తీసుకున్నారా లేదా అని వేస్తే ఏదో ఒక టీకా తీసుకున్నాడు, పారలైజ్ అయిపోయింది. టీకాలు తీసుకున్న వాళ్ళందరికీ పెరాలసిస్ రాదు, వాడికి వచ్చింది, పెరలైజ్ అయిపోయాడు. 1.5 సంవత్సరాలు గడిచిపోయి ఏ డాక్టర్ ఎక్కడా కూడా నయం చేయలేకపోయాడు. స్విట్జర్లాండ్కి హనీమూన్కి వెళ్దాం ఉన్నారు, వాడికి డబ్బులు కొదవేం లేదు కదా, అయితే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. చివరికి ఎవరో చెప్పారట, జిందల్ ఉంది, నేచర్ క్యూర్లో ఉంది, మీరు ప్రయత్నించండి అని. ఇంకా గతి లేక ప్రయత్నం అది, గుర్తుంచుకోండి. ఎప్పుడు వచ్చాడు, ఇంకా లాభం లేదులే. నేను అక్కడే ఉన్నాను, నేను రిసెప్షన్ కౌంటర్ దగ్గర డాక్టర్తో మాట్లాడుతున్నాను, ఈ మామూలు విషయాలు మాట్లాడుతున్నాను. నేను జాయిన్ అయ్యి 2వ రోజు 3వ రోజు అది, ఇంకా నాకు పెద్ద గ్రిప్ రాలేదు నేచర్ క్యూర్ మీద. నాకు నవ్వొచ్చింది, ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ నేను నయం చేయలేదన్నారు, వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఇక్కడ ఎందుకు వచ్చారా నాయన, ఇక్కడ నీకే ఉండదు, నీకు తిండి పెట్టకుండా మార్చేస్తారు, ఇప్పుడు తింటున్న తిండి కూడా నువ్వు తినలేవు, భలే ఇరకాటంలో వచ్చావు. చిత్తూరు డిస్ట్రిక్ట్ అతను, సరే తెలుగు మాట్లాడుతున్నాను కదా అక్కడ, కన్నడం కదా అంచేత మాట్లాడగలిగా. బంధత్వం ఏంటి అంటే భాష. సరే అతను భార్య కూడా వచ్చింది, చాలా ఏడుస్తూ, అంటే ఆ మొహం చూస్తే తెలుస్తుంది అది ఆ బాధ, అంతే కదా. ఎలాంటి పర్లేజ్ అయిపోయాడు పూర్తిగా, కాళ్ళు చేతులు కడపలేడు, వీల్ చైర్ మీద తీసుకొచ్చాడు. 3వ రోజు నడవటం మొదలెట్టాడు, 5వ రోజు వెళ్ళొచ్చు అన్నారు, ఇంకా 5 రోజులు ఉంటానన్నాడు. జాగా లేదు బాస్, నువ్వు స్విట్జర్లాండ్కి వెళ్తే వెళ్ళొచ్చుగా, కానీ మా జిందాల్లో స్థలం లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ బుక్డ్ అన్నారు వాళ్ళు. పెరలైజ్ అయిపోయినటువంటి వాడు 3వ నడిచాడు అన్నది నేను కథలేం చెప్పటం లేదు, నేను కళ్ళారా చూశాను. నడిపించవచ్చు ఇప్పుడు కూడా, 90% పెరాలసిస్ కేసెస్లో ఫుడ్ ఈజ్ ది కల్ప్రెట్, 90% కేసెస్లో. కానీ నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర సర్టిఫికేట్ లేదు, నేను ఇచ్చాను అనుకోండి, వాడికి తగ్గలేదనుకోండి, ఏమన్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడు చచ్చిపోయినా ఏమన్నాం మనం. కానీ ఒకడు మంచి మంది ఇచ్చి వాడు ఇంకో కారణం లేదైనా వాడు ఏదైనా అయ్యాడు అనుకోండి, నీ వల్ల అయిందంటారు. కానీ ఆహారం మార్చుకోవటమేగా, ఇందులో ప్రమాదం ఏం లేదు కదా, అది మనకి తెలుసు కదా. కాల వ్యాల ముఖాగ్రాస, గ్రాస అంటే గ్రాసము అంటే ఏంటి, ఆహారము. ఆహారము మారితే మీరు అమరులు అయిపోతారు, అది అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నా మీరు పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా మీరు పర్వాలేదు, ఆఖరికి ఇంకా శరీరం వదిలేసేటటువంటి స్థితిలో తులసి కరెక్ట్ మిశ్రమంతో కనుక గంగ నీళ్లు కలిపిస్తే వాడు చావడు. కానీ ఆ ప్రపోర్షన్ తెలియాలి వీడికి. అందరూ బాబు చుక్క నీళ్లు పోసి ఇప్పుడు చూశాం కదా, నాకు చాలా ఆనందం ఇస్తుంది. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కింద నీళ్లు పోస్తాం. ఎవరికి పానీయం మీరు సమర్పయామి, జగద్గురువుకి ఆహారం పెడుతున్నారు మీరు. ముఖం ప్రక్షాళయామి, ఓ చుక్క నీళ్లు కూడా ఉండవు. మీరు ఒక చుక్క నీళ్లతో జగద్గురు ఏం నీళ్లు కడుక్కుంటాడు. మన మూర్ఖత్వం అది ఎందుకు అంటే, మన జీవిత విధానంలో అది అలవాటు అవ్వాలని. ప్రాక్టీస్ సెషన్స్ అవంతా కూడా నిత్య జీవిత విధానాలు. ఎవరికి నిత్య జీవిత విధానాలు, కాల వ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవి. మనకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే చావు, అత్యంత భయంకరమైనటువంటిది. ఈ భయంకరులు కూడా మహామహా వేదాంతులు కూడా ఆ చావు అనేటటువంటిది వచ్చేసరికల్లా ఈ వేదాంతం అంతా కూడా ఫినిష్. దానికి ఇది ఆన్సర్ అంటున్నాడు వీడు. కాల వ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. కలౌ ఈ యుగములో, ఒక్కొక్క యుగములో అమృతత్వ ప్రాప్తికి ఒక్కొక్క సాధనా విధానాలు ఉంటాయి. పూర్వకాలంలో చదువుకోవాలి అంటే లీలావతి అని ఒక బుక్ రాశాడు ఒకతను, ఏంటది నవల అది, మ్యాథమెటిక్స్ బుక్. లీలావతి అని పేరు ఎందుకు వచ్చింది, మ్యాథమెటిక్స్కి లీలకి పేరేంటి, ఆయన భార్య పేరు అది. బలవంతంగా అతను మ్యాథమెటిక్స్ మీద బుక్ రాస్తూ ఉంటే వాళ్ళ అన్న వదిన కలిసి పెళ్లి చేస్తారు. ఆ ఋషి పేరు నాకు గుర్తు రావటం లేదు, భాస్కర ఒక ఋషి, అతను పెళ్లి చేసేస్తారు. పెళ్లిపేటల మీద కూడా ఆయన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాస్తూనే ఉన్నాడు. పెళ్ళి అయిపోయింది, ఈయన ఈక్వేషన్స్ రాస్తూనే ఉన్నాడు, పుస్తకం రాస్తూనే ఉన్నాడు. 60 ఏళ్ళు గడిచిపోయాయి, ముసల్తనం వచ్చేసింది. ముసల్తనం వచ్చేసాక ఇద్దరు రాస్తున్నాడు. దీపం ఆరిపోబోతూ ఉంటే ఆ భార్య వచ్చి చీర చెంగు అడ్డు పెడుతుంది. ఆ అడ్డు పెట్టడంలో నీడ పడుతుంది. నీడ పెడితే తలెత్తి చూశాడు. చూస్తే ఎవరో ముసలావిడ ఇలా చెంగు అడ్డు పెడుతుంటే నువ్వు ఎవరు అన్నాడు. ఎవరు ఆవిడ? 60 ఏళ్ళు అతనికి సేవ చేసింది తెలియకుండా. ఇక్కడ మనం ఏదైనా ఒక సేవ చేస్తే నేల మీద రాయిస్తాం. ఇక్కడంటే ఇక్కడ సంగతి నేను చెప్పటం లేదు, ఎక్కడ గుళ్ళో వాటిలో ఏంటంటే, లేకపోతే ఫ్యాన్ ఇలా తలెత్తి చూసాం అనుకో, దాని నిండా పేర్లు కనిపిస్తుంటాయి. ఇంచేత ఆవిడ భామతి కాదు, భామతి ఏదో ఒకటి కథ పాయింట్ అర్థమవుతుంది కదా. ఆవిడ చేస్తే అప్పుడు నేను ఇంక నేనేమగలను కృతజ్ఞతగా, అతను అంత అద్భుతమైనటువంటి పుస్తకం రాయటానికి ఆవిడ అంత సర్వీస్ చేస్తే ఏం చేయగలను అన్నాడు. నీ పేరు అమరం అయిపోతుంది అన్నాడు. ఇంకా అదే పేరు పెట్టేశాడు పుస్తకానికి. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆవిడ ఎవరో మనకి తెలియదు, కానీ ఆవిడ చేసినటువంటి సేవ అది ఇంకో యుగాందా, ఈ యుగాందా? ఈ సంఘటన ఏ యుగాంది? ఈ కలియుగాందే. అందుకే వివేకానంద వాళ్ళు కూడా సర్వీస్ టు హ్యుమానిటీస్ నెక్స్ట్ గాడ్లీనెస్, సర్వీస్ టు విచ్ పీపుల్. ఇలాంటి వ్యక్తులకి సర్వీస్ చేస్తే, తాగుబోతు వాళ్ళకి సర్వీస్ చేస్తే ఏం లాభం? మీరు వృద్ధాశ్రమాలు పెట్టి వాళ్ళకి సర్వీస్ చేస్తే ఏం లాభం? మీరు ఏం నాటుకుంటున్నారో అదే మీకు కోసుకుంటారు. మీరు మీరు నెక్స్ట్ బర్త్లో వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతారు, అప్పుడు వాళ్ళు మీకు సేవ చేస్తారు, సరిపోతుంది. దొందుకి దొందే తెలియాలి మీకు అసలు ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నావో తెలియకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. సమాజం అది కరెక్ట్ అంటోంది కనుక అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సమాజం అంటోంది అన్నది కరెక్ట్ అని నేను అంటలే, తప్పు అని నేను అంటలే. మీకు తెలియాలి మీరు ఏం నాటుతున్నారో, ఏం చేస్తున్నారో. మరి ఇంతకీ వృద్ధాశ్రమాలు పెట్టవచ్చా పెట్టకూడదా అని మళ్ళీ అనుమానం వస్తుంది కదా మీకు. ఖచ్చితంగా పెట్టవచ్చు. ఇంచేదంటే ఏమీ తెలియని, ఏమీ దారి తెన్ను లేనటువంటి, బాధపడుతున్నటువంటి వ్యక్తులకి మీరు వృద్ధాశ్రమం పెట్టవచ్చు, కానీ వృద్ధాశ్రమం పెట్టి వాళ్ళని వృద్ధులుగా మాత్రము మీరు ట్రీట్ చేయకండి. మీరు చేస్తున్న తప్పు అది. వృద్ధాశ్రమాల్లో వృద్ధులు జాయిన్ అవటం లేదు. ఎవరు జాయిన్ అవుతున్నారు? భావీ తరానికి బీజాలు వేసుకుంటున్నటువంటి వాళ్ళు, నెక్స్ట్ పిల్లలు వాళ్లే, నెక్స్ట్ బర్త్లో మనోయజ్ఞం అది చూపిస్తుంది. సీరియల్స్లో అభినేతలకి నేను అందుకు అంత ప్రాముఖ్యత, నేను ఇచ్చేది కాదు మీరే ఇస్తున్నారు ప్రాముఖ్యత. పెద్ద పెద్ద గురువు వచ్చినప్పుడు, గణపతి సత్యనారాయణ స్వామి వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఖచ్చితంగా ముందు చిరంజీవి దగ్గర. అంచేత అభినేతలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని వాళ్ళు కించపరచుకోక్కర్లే. వాళ్ళ గొప్పతనం వాళ్ళకి అర్థం అవటం లేదు. ఎందుకు అర్థం అవటం లేదు అంటే, ఆ గొప్పతనాన్ని ఎత్తి చూపించేటటువంటి వ్యక్తులు లేరు, కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఏం పెద్ద యాక్టరే రావక్కర్లే, మామూలు యాక్టర్ వచ్చినా మనం చూస్తాం ఒకవైపు కదా. అంచేత కలవు కీరేణ భాషితం. ఈ వృద్ధాశ్రమాల్లో ఏం చెప్పాలి వీళ్ళు? వాళ్ళ ఆహార నియమాలు ముందు పూర్తిగా మార్చేయాలి. ఈ సంస్కారాలే నెక్స్ట్ బర్త్లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు కనుక వాళ్ళు ఈ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోగలిగితే ముందు ఇక్కడ సావరు వాళ్ళు. ఈయన సీట్ ఖాళీ చేస్తే ఇంకోటి వస్తాడు కదండి, మళ్ళీ అక్కడ నుంచి డొనేషన్ తీసుకోవాలని వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయి, మనం ఏం చేయలేము. ఎవరి బాధలు వాళ్ళవు కదా, సీత బాధ సీతది, పీత బాధ పీతది. మీరు ఈ సీతను చూస్తారంటే సామెత చెప్పారు. వీడేదో వృద్ధుడు తొందరగా ఠా అంటే మళ్ళీ ఇది చాలా వృద్ధాశ్రమం, దీనికి 20,000 డొనేషను అది వస్తుంది, వీడు పోవటం లేదు. నిజంగా చావరు. నేను ఈ ఆహారం యొక్క గొప్పతనం నేను చాలా సార్లు అవగాహన చేసుకుని చూస్తున్నాను. నేను అమరత్వం మరి ఏం చేయాలి? అప్పుడు వాడికి ఆహారం మార్చిన తర్వాత ఈ భాగవత విధానాన్ని, చావుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, వారం రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అన్నవాడికి ఏం పెట్టారు? భాగవతం వినిపించారు కదా, అది వృద్ధాశ్రమాల్లో పెట్టాలి. భాగవతం అంటే మళ్ళీ భారతీయ ధర్మం అనుకుంటే మనం చేయగలిగేది ఎటువంటి లేదు, వాళ్ళ కర్మ వాళ్ళది. భాగవతంలో ఎక్కడ కూడా ఇంతవరకు మన దేవతల పేర్లు రాలేదు, రావు కూడా ఎక్కడ కూడా. ఎక్కడ స్టార్ట్ అయింది? భక్తిని నారదుడు కలుసుకునటం అనే దాంతో స్టార్ట్ అయింది మనం. అది మీరు గుర్తుంచుకోండి, భక్తి ఎవరి మీద మీది ఉన్నదో దానినే మీరు సాధిస్తారు. డబ్బున్న బిజినెస్ మ్యాన్కి దేని మీద భక్తి ఉంది? డబ్బు మీద భక్తి ఉంది. ఆ భక్తిని కలుసుకున్నాడు విద్యార్థికి, అంటే నిజమైన విద్యార్థికి నా ఉద్దేశం, ఇప్పుడున్న విద్యార్థులు కాదు. నిజంగా విద్యార్థికి దేని మీద భక్తి ఉంటుంది? జ్ఞానం మీద ఉంటుంది. వివేకానంద నిజమైనటువంటి విద్యార్థి. మనం అందరం విద్యార్థులం కాదు. మనందరికీ భక్తి దేని మీద ఉంది? ఏది చదివితే బాగా డబ్బులు వస్తాయో అది చెప్పండి మాస్టారు అంటే మీరు విద్యార్థులు ఎక్కడయ్యారు? ధనార్థులయ్యారు. అర్థమవుతుంది కదా? అంచేత ఈ భాగవత ప్రవచనాల యొక్క తీవ్రత వేగము ఈ వృద్ధాశ్రమాలే ప్రూఫ్ కావాలి ప్రపంచానికని. పాయింట్ అర్థమవుతుందా? నేచర్ని చూసి మీరు ఎలాగ మీ భవిష్యత్ కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలో, భాగవతాన్ని బాగా చెప్పగలిగేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఒక వ్యక్తి. ఎవరు? ఆయన తండ్రి ఇదే చేసేవాడు. మహారాజుని ఇంటికి వెళ్ళి భాగవతం చెప్తూ ఉండేవాడు. తన పిల్లవాడిని కూడా తీసుకుని భాగవతం వినిపిస్తూ ఉండేవాడు. బికాజ్ ఆ భాగవతం యొక్క ఇంపార్టెన్స్ అర్థం అయ్యాక ఈ వారం రోజుల్లో నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు నీరజకి చెప్తున్నాను, నేను నీకే చెప్తున్నా. చేసే ఈ భాగవతాన్ని ఆ రోజు చెప్పినది నెక్స్ట్ వీక్కి మీరు మాస్టర్ చేసుకోండి. ఈ వీక్లో చెప్పిన దాన్ని ప్రింట్అవుట్స్ తీసుకుని రెడీగా ఉంచుకోండి. రేపు మీరు ఈ భాగవతం చెప్తున్నప్పుడు మిమ్మల్ని మించి ఇంకోడెవడు చెప్పలేడు ప్రపంచంలో. అసంభవం అవుతుంది ఎప్పుడు ఇది, ఏ వారం ఆ వారం మీరు మాస్టర్ చేస్తే. మరి ఇంకో ఊళ్ళో ఉన్నామండి, ఉద్యోగం చేసుకుంటున్నామండి, స్టూడెంట్నండి, అదండి మరి నాకెట్ట? ఇదివరకు అయితే ఎద్దుబండ్ల మీద నడిచి ఆ క్యాసెట్ తీసుకెళ్లాలంటే టైం పట్టేది. ఇప్పుడు అంత గొడవ ఏం లేదు కదా, ఏరోప్లేన్లో కూడా క్యాసెట్ తెప్పించుకోవచ్చు మీరు మీరు ఉన్న చోటికి. మరి మేము అడిగామంది వాళ్ళు పంపించటం లేదు, ఇది గొడవ వచ్చింది నాకు. మేము అడుగుతామండి వాళ్ళు పంపించటం లేదు. అందరికీ చెప్తున్నాను నేను, ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కడూ దీన్ని వినండి. ఇంకా అది ఓపెన్గానే చావగొట్టి బాధదలుచుకున్నాను నేను మిమ్మల్ని. అంటే అది మీకు అనిపిస్తే ఏదో అంటున్నాళ్ళు. మా చెల్లెలు నాకు ఒక అవార్డు ఇచ్చింది, నువ్వు మహామూర్ఖుడు అన్నా అంది. ఎందుకంటే నేను క్లాస్ అయిపోయిన తర్వాత మా చెల్లెలు ఇవాళ బాగా తిట్టాను కదా అని. నీ మొహం అసలు వాళ్ళకి నువ్వు తిట్టావనుకుంటేగా అంది. నువ్వు మూర్ఖుడే, వాళ్ళేమో అనుకోవటం లేదు, అసలు నువ్వు వింటేగా నువ్వు చెప్పింది వాళ్ళు. అంచేత దయచేసి మా చెల్లెల చేత నన్ను తిట్టించకండి. పెద్దవాళ్ళు తిడితే బాగానే ఉంటుంది కానీ చిన్నవాళ్ళు తిడితే బాగుండదు కదా. అంచేత నువ్వు మూర్ఖుడు కాదన్నా, నువ్వు చెప్పిన వాళ్ళు విన్నారు, వాళ్ళ నువ్వు తిట్టేవు అని వాళ్ళకి అర్థమైంది. అంచేత ఎవడైనా క్యాసెట్స్ కావాలని అడిగితే టైంకి వాళ్ళ క్యాసెట్ వెళ్ళకపోవటం కూడా మీకు చాలా భయంకరమైనటువంటి కర్మబంధంలో ఇరికిస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. రెండూ పెరుగుతాయి ఇక్కడ, మంచి పెరుగుతుంది చెడు పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏదో కారణాలు పెట్టుకుని మనసులో ఏవేవో పెట్టుకుని మనసులో ఏం పెట్టుకున్నా ఆచరణ కరెక్ట్గా ఉంటే మనసులో అది ఫలించదు. మీరు చాలా జాగ్రత్తగా ఉంచండి. కలిని ఎందుకు చంపలేదు అని తర్వాత కథ వస్తుంది మీకు. కలిని చంపగలిగేటటువంటి స్థితిలో ఉన్నాడు ఎవడు? పరీక్షిత్. కానీ చంపడు. ఎందుకంటే కలికాలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే నువ్వు చెడు ఎంత అనుకున్నా పర్వాలేదు, జరగదు. అది మంచి నువ్వు అనుకుంటే చేసినా చేయకపోయినా ఫలితం ఇస్తుంది. అది కలికాలంలో మాత్రమే జరుగుతుంది. అది కలికాలంలో మాత్రమే. దీని వివరణ ఈ వృద్ధాశ్రమాల డెవలప్మెంట్లో ఎలా అవుతుంది. ఈ వృద్ధాశ్రమాలకి ధీటుగా ఇంకొన్ని ఆశ్రమాలు తయారవుతున్నాయి. అంటే వన జంతు సంరక్షణ ఆశ్రమ, అవి అలాగే ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. రెండూ ఉండవలసిన విధానంలో ఉండటము లేదు. కానీ ఇది దేనికి మొత్తం ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీరు గుర్తుంచుకోండి. ఇది మీరు మీరు స్పీచ్లు ఇస్తున్నప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్స్ మీద స్ట్రెస్ చేయాలి. మొదటిది మొదటి శ్లోకం, కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం వందే. నెక్స్ట్ శ్లోకం ఏంటి? గురువు యొక్క కృప, చింతామణిరు లోకసుఖం, సురద్రు స్వర్గ సంపదాం, ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఇక్కడ మళ్ళీ నా కోరికలు అనేటటువంటి వ్యక్తి యొక్క గొప్పతనము శిష్యుడు వల్ల గొప్పతనం అవుతుంది తప్ప గురువు యొక్క గొప్పతనం కాదు అని నేను మీకు చాలాసార్లు చెప్పాను. నేను అంచేత ఈ చింతామణి ప్రసాదించేటటువంటి గురువు, సురద్రులు సంపాదించేటటువంటి గురువు, వైకుంఠాన్ని ప్రసాదించేటటువంటి గురువు వాడు మీకు ఎక్కడ లభించాడు? మీరు దానికి తగిన శిష్యుడవుతే ఆ గురువు తనంతట తను వస్తాడు, అక్కడే కూర్చుండి పోండి లైన్లో. దయచేసి గురువు యొక్క గొప్పతనాన్ని అంచనా వేయటానికి మీరు ఏమీ ప్రయత్నించక్కర్లే. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఏమీ నేర్పలేదు, కానీ ఏకలవ్యుడు ఏమన్నాడు? ద్రోణాచార్యుడు నగుడు అన్నాడు. ఆ ద్రోణాచార్యుడే అర్జునుడికి నేర్పాడు, మిగతా వాళ్ళందరికీ కూడా నేర్పాడు. అర్జునుడు బాగా నేర్చుకోగలిగాడు. అంటే ఇంతకీ గురువు గొప్పవాడా అని మీ ఉద్దేశం? గురువు కాదు గొప్పవాడు, శిష్యుడు గొప్పవాడు. ఎప్పుడు మీరు కాస్త ఆ భావాన్ని అర్థం చేసుకోండి. అదే లెక్చరర్ ఇక్కడ కూడా పాఠాలు చెప్తాడు కాలేజీలో. ఒకడికి 90% మార్క్స్ వస్తే ఒకడు ఫెయిల్ అవుతాడు. అంతే ఏ గురువు గొప్ప? గురువు గొప్ప కాదు ఎప్పుడు కూడా, శిష్యుడు గొప్ప. శిష్యుడు ఈ మానసిక స్థితిలో ఉండాలి. ఇది చాలా అండర్లైన్ చేసుకోండి. చింతామణి లోకసుఖం, సురద్రు స్వర్గ సంపద, ప్రేచ్ఛది గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. మారుమూల అడవిలో అక్కడ శివలింగం ఉంది అని కూడా తెలియనటువంటి ఒక చోట పూజ ఎలా చేయాలో కూడా తెలియనటువంటి వాడు. ఎవరి గురించి చెప్తున్నా నేను? వాడి గురించి పండితోత్తములు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పాండిత్యం అలా ఏడిచింది. కన్నప్ప గురించి చెప్తావు, మేము అలా అయిపోవాలనిపించారు. ఇంకా ఏమైనా మాట్లాడితే వాడు ఎవరికి పునర్జన్మంటావు? అర్జునుడి యొక్క పునర్జన్మంటావు. ఇది అంతా చెప్తాడు, కానీ మనకి ఎన్ని కండిషన్స్ వస్తాయో, ఎడం చేత్తో ఆరతిస్తున్నావా, కుడి చేత్తో ఆరతిస్తున్నావా, తలకిందులుగా ఆరతిస్తున్నావా, ముక్కు మూసుకుని ఆరతిస్తున్నావా, ముక్కు తెరుచుకుని ఆరతిస్తున్నావా, మీరు అవగాహన చేసుకోండి. అక్కడ శిష్యుడి యొక్క మానసిక స్థితి ఇంచేతంటే గురువు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు. ఇవి కదా గురువు యొక్క లక్షణం. మా కాలేజీలో నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తూ ఉంటాను. ఒక స్టూడెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డౌట్ అడుగుతాడు, ఏం చేస్తాను నేను? మా కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళి అడుగుతాను, వాళ్ళకి చెప్తాను నేను. వాళ్ళు చెప్పలేకపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? హిందూ కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు, అక్కడ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తాను. అక్కడ చెప్పలేకపోయాను నేను, లైబ్రరీకి వెళ్తాను. లైబ్రరీలో ప్రపంచంలో ఆ విషయంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నట్టేగా, వాళ్ళ పుస్తకాలు అక్కడ ఉంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టే కదా, వాళ్ళని రిఫర్ చేస్తానంటే ఎవరిని అడిగాను నేను? గురు పరంపరను అడుగుతున్నాను. ఇక్కడ కూడా మీరు దయచేసి ఆధ్యాత్మికత ఏదో వేరుగా అనుకోకండి, నిత్య జీవితంలో మీరు జరిగేదే. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే, ఇక్కడ నువ్వు ఏ గురువుని అడిగినా సర్వవ్యాపి అయినటువంటి గురువు ఎక్కడా ఉన్నాడు కనుక, ప్రతి చోట ఉన్నాడు కనుక ఏ రిఫరెన్స్ అక్కర్లేదు. చేతకాని పరమ దద్దమ్మ గురువును నువ్వు ప్రశ్న అడిగినా సర్వవ్యాపి అయినటువంటి గురువు రెడీ రిఫరెన్స్కి అక్కడే ఉంటాడు. వాడు ఎలాగో అలా నీకు ఆన్సర్ ఇచ్చేస్తాడు. ప్రశ్న ఏంటి? ప్రశ్న నీకు రావాలి. ప్రశ్న ఏంటంటే ఆ గురువును నువ్వు అడగాలి, ప్రశ్నించాలి. అర్జునుడే ప్రశ్నించకపోతే గీత లేదు. పరీక్షిత్తు, దుంధుకారి, నారదుడు లేకపోతే భాగవతం లేదు. ప్రశ్నించేవాళ్ళు కావాలి. ఏమని ప్రశ్నించాలి? నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ సమస్య ఎలా దాటాలని, అదే ప్రశ్న. నీకు జవాబు తెలిస్తే ఇంకా నీకు గురువు ఎందుకు? మీకు జవాబులు తెలియదు. సమస్య మీకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. మీ సమస్య మీరు నివారించదలుచుకున్నారా లేదా, ఆ మానసిక స్థితి ప్రపంచంలో మీరు సవరించాలి. సమస్య ఉంది అని బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆ సమస్య నివారణ ఉపాయము చెప్తే చెయ్యటము లేదు. అంటే వాడికి సమస్య నివారించుకోవాలని ఉందా లేదా? అందువల్ల ఫలితాలు రావటం లేదు. గురువు యొక్క అనుగ్రహంలో ఏ విధమైనటువంటి లోటు లేదు. ఇందాకే ఉదాహరణ చెప్పాను కదా, రోగ నివారణ చేసుకోవాలని ఉంటుంది, రోగ నివారణ తగినటువంటి మందులు వేసుకోడు. ఎలాంటి మందులు వేసుకుంటాడు? రోగ నివారణ చెయ్యవు అవి అని తెలిసి ఆ మందులు వేసుకుంటాడు. క్యాన్సర్ తగ్గినటువంటి నా జీవితంలోనే 20-30 మంది తెలుసు నాకు. 20-30 మంది నాకు స్వయంగా పర్సనల్గా తెలుసు, మిగతా వాళ్ళ సంగతి వదిలేండి. మీరు అనేక మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి, మేము రేడియో థెరపీ వేసుకుంటున్నాం మాస్టర్, అది వేసుకున్న దగ్గర నుంచి జుట్టు ఊడిపోయాయి, పళ్ళు ఊడిపోయాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి. ఎందుకు పాడైపోయాయంటే మేము ఇచ్చిన రేడియేషన్ వల్ల పాడైపోయిందని ఆ డాక్టర్లు చెప్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ రేడియేషన్ ఇవ్వటం వల్లే ఆ రోగం తర్వాత ఏంటి, వాళ్ళు గ్యారంటీగా చెప్తున్నారు క్యాన్సర్ కి మా దగ్గర మందు లేదు అని. ఏ డాక్టర్ అయినా మందు ఉందని చెప్పాడా? మరి మీరు పిచ్చివాళ్ళలాగా అక్కడికి వెళ్ళి ఎందుకు మందు తీసుకుంటున్నారు? అంటే మీ క్యాన్సర్ తగ్గాలని ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. ఇతరులను మీరేం ప్రశ్నించొద్దు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కేవలం ఆహారాన్ని మార్చేసుకుంటే తగ్గిపోతారు అని నేను చెప్తున్నాను. ఇప్పుడున్న అనుభవంతో, ఇదివరకు ఆ మాట నేను అనేవాడిని కాదు. నేను ఎంతమంది మారుతారు, మారుతామంటే ఎంతమంది మారనిస్తారు? ఈ గుంటూరు వచ్చిన కొత్తల్లోనే తెనాల్లో క్యాన్సర్ పేషెంట్ ఉండేవాడు, నేను ఎన్ఎల్ఎన్ మూర్తి వాళ్ళు మందిస్తూ ఉండేవాళ్ళం. 3 నెలల్లో చచ్చిపోతాడు అని మెడ్రాస్ నుంచి తీసుకొచ్చు అన్నటువంటి వ్యక్తి 4 ఏళ్ళు బతికాడు, కంటిన్యూయింగ్ హ్యాపీలీ. వాళ్ళ అబ్బాయి ఎండి డాక్టర్ ఇన్ అమెరికా. ఈ 4 ఏళ్ళు రాలేదు, వీడి అదృష్టం బాగుండే. వచ్చాడు, రాగానే ఏమన్నాడు, హోమియోపతి మందు వేసుకుంటున్నా చస్తావరా అన్నాడు. వాళ్లే 3 నెలల్లో ఇంకా చచ్చిపోతాడు వీడు, నేను తీసుకొచ్చాను ఇంటికి, ఇంకా హాస్పిటల్లో ఉంచడం ఎందుకని. 4 ఏళ్ళు బతికాడు, మందు మానిపించేశాడు హోమియోపతి. అప్పుడు నాకు ఈ ఆహార నియమాలు అవి తెలియదు, నాకు హోమియోపతి మందు వాడుతూ ఉండేవాడిని. 5వ రోజు చచ్చాడు. ఇది నా గొప్పతనం వాళ్ళు బతికాడా ఏది, అది కాదు నేను చెప్పేది. మీకు వాడు వాడి తండ్రి బతకాలనే కదా మానిపించాడు, మీరు అది అర్థం చేసుకోండి. కొడుకు తప్పు కాదు అది అక్కడ, కానీ వాడి బుర్రకెక్కించినటువంటి విషము ఇది తప్పు అని చెప్పింది. ఏంటా విషము? కాలగ్రాస. తక్షకుడు వాడు, తక్షకుడిని ఎక్కడో వెతకండి, మళ్ళీ ఏదో పండులోనో ఎందులోనో ఉంటాడని. తక్షకుడు ఈ బుద్ధే, ఇది మంచిది బాబు అని నేను చెప్తూ ఉంటే, ఇది మంచిదని కళ్ళారా కనిపిస్తూ ఉంటే, 4 ఏళ్ళు బతికున్నాడు. చాలాసార్లు గుంటూరు వచ్చాడు ఆయన బస్సు మీద, అంటే ఎంత ఇంప్రూవ్ అయిందో ఆరోగ్యం ఊహించుకోండి. అలాంటి వ్యక్తికి కూడా కళ్ళారా చూస్తూ కనీసం మందేంటి పోనీ. నేను డాక్టర్ని కాకపోవచ్చు, డాక్టర్లు నేను ఇప్పటికీ చాలాసార్లు ఓపెన్గా ఇలా చెప్పినట్టే చెప్తూ ఉంటా వాళ్ళకి, బాబు నేను ఇస్తున్న హోమియో మందులతో బాధలు తగ్గుతున్నాయన్నది చాలామంది చెప్తున్నారు. మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మీరు ఆలోచించండి, ఇది ఎందుకు తగ్గుతుందో. మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు, మీకు పెద్ద పేరు వస్తుంది. ఈ మధ్యనే కొంతమంది డాక్టర్ల గ్రూప్ తయారవుతుంది, ఇక్కడికి ఒకళ్ళిద్దరు వస్తున్నారు, గ్రూప్ హైదరాబాద్లో చాలా పెద్ద తయారవుతుంది. కానీ ఇదంతా భాగవతం బేసిస్, అది గుర్తుంచుకోండి. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి, శిష్యుడి యొక్క సమస్యను గమనించగలిగేటటువంటి స్థితి వస్తే ఆ శిష్యుడికి కావలసినటువంటి గురువు దొరుకుతాడు. సమస్య గమనించటం అంటే ఏంటో అర్థమైందా? ఆ సమస్య తీరకపోతే నాకు సుఖము లేదు అనేటటువంటి వ్యక్తి కావాలి. మీరు ఆ స్థితిలో లేరు. మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నిజంగా మీకు ఆ సమస్య పోవాలి. చాలా మంది పిల్లలు చదువుకుంటుంటే మాస్టారు కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు మాస్టారు అంటే, సినిమా చూస్తారు వాళ్ళు, మనం అబ్జర్వ్ చేయం, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మేజోడు రంగు మారిందిట. చాలా మంది చెప్పారు నాకు, మా స్టూడెంట్సే కాన్సన్ట్రేషన్ కుదరినటువంటి స్టూడెంట్సే. నేను గమనించలేదు, నాకు చాలా గొప్ప, నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా అన్ని గమనిస్తాను, నేను గమనించలేదు. సినిమాల్లో ఆ హీరోయిన్ జాకెట్ ఏదో మ్యాచ్ కాదు, అంటే మ్యాచ్ కాదంటే అర్థమైంది కదా, ఏదో ఒక సీన్ ఉంటుంది, ఏదో కారణం వల్ల అదే సీన్ కంటిన్యూ అవుతుంది, కానీ వాడు ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి తీస్తాడు. మరి బట్టలు అదే కలర్లో ఉండాలి కదా, వాడు ఇదంతా వాడు చూస్తాడులే అని వాడికేం తెలుసు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు సినిమాలు చూస్తారని. లైక్ చాలాసార్లు వాళ్ళు చెప్పారు, వాళ్ళు నాతో అనేది ఏంటంటే చదువుకోలేకపోతున్నా మాస్టారు, శ్రద్ధ కుదరటం లేదు. అర్థం ఏంటి? అది ఒప్పేసుకోండి. మీరు మీరు మొట్టమొదట మీ జీవితంలో మనుష్యులకు మీరు చెప్పవలసింది అది, నేను ఇది చెయ్యలేకపోతున్నాను మాస్టారు అంటేనే అర్థం మీకు దాని మీద శ్రద్ధ లేదు, అది మీకు రాదు. ఇంకా శ్రద్ధ ఉంది, తల్లకిందరుగా తపస్సు చేస్తున్నారు, ఇటు పడుతున్నారు అటు పడుతున్నారు ఇటు పడుతున్నారు, కానీ సమస్య పరిష్కారం కావటం లేదు. ఉదాహరణ సైంటిస్టులే, తెలియదు వాళ్ళకి మందేంటో క్యాన్సర్కి, కానీ ఏం చేస్తున్నారు, ప్రపంచంలో ఎవడ ఏమనుకున్నా సరే క్యాన్సర్కి మందు కనిపెట్టి తీరుతా ఉంటున్నారు. పొద్దున్నే నిద్ర లేవగానే ఇంక అదే పని వాళ్ళకి, మధ్యాహ్నం అదే పని, సాయంత్రం అదే పని, రాత్రి మళ్ళా వెబ్సైట్లో వాళ్ళు కాన్ఫరెన్స్లు పెట్టుకుంటారు, నువ్వేం రీసెర్చ్ చేసావు నువ్వేం చేసావు. కానీ ఇంత చేస్తే వాళ్ళు చేసిందేంటి, అన్ని తప్పులు తడగలే, మందేం రాలేదు కదా, కానీ ప్రయత్నాల వల్ల ఏమొస్తుంది గ్యారంటీగా వాళ్ళకి? మందు గ్యారంటీగా వస్తుంది వాళ్ళకి. అర్థమైందా ఏం చేయాలో మనుషులకు? మీరు ఏం చెప్పాలో? సమస్యలు మీకు ఉంటే సమస్యలు ఎలా నివారించుకోవాలో మీకు తెలియకపోయినా నివారించటానికి మీరు ప్రయత్నిస్తూ ఇస్తూ ఉంటే అది సమస్య తీరుతుంది. కానీ భాగవతం లాంటి పుస్తకాలు ఆ సమస్యను తక్షణమే తీర్చేయటానికి కావలసిన మానసిక స్థితిని ఇస్తే అది తేడా. ఇక్కడ సైంటిస్టులకి ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు, కానీ వాళ్ళే కనుక భాగవతం చదివితే తక్షణం వాళ్ళకి క్యాన్సర్ మందు వస్తుంది. తెలియకుండా నేచర్ క్యూర్లో జరుగుతుంది అదే. వాళ్ళు భాగవతమే చదువుతున్నారు. భాగవతంలో నువ్వు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే, ఇక్కడెక్కడైనా ఉందా ఆ బోర్డు? చదివారా కనీసం ఆ బోర్డు ఎవరైనా? అదే ఉంది అక్కడ. నువ్వు అక్కడ ఉన్నది భాగవతంలో శ్లోకమే అది. నువ్వు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకున్నావో దానివల్లే రోగాలు వచ్చాయి, అంచేత నీ రోగాలు పోవాలి అంటే ఆహారాన్ని తీసుకో. ఆహారాన్ని తీసుకో అంటే ఏంటి? మళ్ళీ అదే తినమనా? ఆ ఆహారాన్నే మందులాగా తీసుకో. డైరెక్ట్గా ఉంది కదా అక్కడ, ఏ రోగానికైనా మందు అదే అంటున్నాడు. అది మీరు చెప్పాలి. ఇది గురువు గురించి చెప్తూ చెప్తున్నాను నేను. చింతామణిర్ లోకసుఖం సురద్రు స్వర్గ సంపద ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగితో. పిల్లల్ని పిల్లల్ని వదిలేయండి, మన మనసులు ఎక్కడ ఉంటే చాలు. వాళ్ళ మన ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఈ గురువు అంటే ఏంటి? అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానము. అది ఎప్పుడైతే వస్తుందో మీరు అనుకుంటారు ఇది చాలా పెద్ద సమస్యని. గురువుల దృష్టిలో మానవజాతి లెక్క ఎంత? అనంతమైనటువంటి ఒక పాదమైన పరమాణు యొక్క కేంద్రకాలలో కూడా 128 కణాలు ఉన్నాయని పట్టుకున్నారు. ఇప్పుడు కేంద్రకం ఎంత తక్కువ ఉంటుందో మీకు ఐడియా ఉంటుందా? కొంతమంది సైన్స్ తెలిసిన చాలా చిన్నది. అందులో ఇప్పుడు అన్ని పట్టుకున్నారు వాళ్ళు 128. ఇప్పుడు వీడు పట్టుకోగలిగిన పట్టుకోదలుచుకుంటే అక్కడ కూడా అనంతం అయిపోతుంది. అదే ఆ కథ యొక్క ఉద్దేశం. బ్రహ్మ ఒకవైపు వెళ్ళాడు, విష్ణు ఒకవైపు వెళ్ళాడు. ఒకడు అనంతం పైకి వెళ్తూ వెళ్ళాడు, ఇంకోడు వెళ్ళి చివరికి ఏ స్థితికి వచ్చారు? ఇటు వెళ్ళినా అంతే, అటు వెళ్ళినా అంతే, అసలు వెళ్లకుండా ఎక్కడ ఉంటే అక్కడ మంచిది అన్నారు. నేను మా తాతగారి దగ్గర పనిచేసేవాడు ఒకడు ఉండేవాడు, మా బామ్మగారికి పనిచేసి పెడుతూ ఉండేవాడు. ఆయన సెంట్రల్ ఎక్సైజ్ కలెక్టర్. పని చేసుకుని వస్తూ ఉంటే వంటకి కూరలు తీసుకురా బాబు అని పంపించింది. అంటే ఏం తేవాలి? వంకాయలు, లేకపోతే ఏదో బెండకాయలు, లేకపోతే ఏదో బంగాళదు, లేకపోతే ఉల్లిపాయ. అవేమీ లేవనుకోండి, అయితే ఏమి తీసుకురాక అంతగంటకి వెళ్ళటం ఎందుకు మేడం అని అంట. అలాగా ఈ కథ అంతా విన్నాక మీరేమంటారండి? అయితే ఇదంతా ఎందుకు అంటారు. కానీ అర్థం తర్వాత చూసుకుంటాం మనం. అంచేత చింతామణి అనేటటువంటిది ఏంటి అంటే ఖనిజ జగత్తులో అణువు లోపలికి వెళ్ళేది, అంటే చిన్నతనంలోకి వెళ్ళేటటువంటిది. చిన్నతనం అంటే అర్థమైందా? మైన్యూట్, సూక్ష్మీకరణం. కల్పవృక్షం అంటే ఏంటి? అది అలా సూర్యుడి వైపు ఎదుగుతూ ఉంటుంది అనంతంగా పైవైపుకి. విష్ణు అలా పైవైపుకి వెళ్తూ ఉన్నాడు, బ్రహ్మ అలాగా కింద వైపుకి వెళ్తూ ఉన్నాడు. చివరికి వాళ్ళిద్దరికి ఏమీ దొరకలేదు, అంతు దొరకలేదు. కానీ అంతు దొరకపోవచ్చు మీకు, కానీ ఫలితాలు మాత్రం అనంతంగా ఉంటాయి. వైకుంఠం అంటే అది, అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు. అది మీరు చెప్పాలి భాగవతంలో మనుష్యులకి. చెప్తూ ఏం చెప్తాం? కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్ణాశ హేతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలో కీరేణ భాషితం. మృత్యు సంబంధమైనటువంటి ఏ సమస్య అయినా భాగవతం తీర్చేస్తుంది. మృత్యువు అంటే అర్థం ఏమిటి? అది అర్థం చేసుకోండి. మొదలు ఉండి అంతు ఉండేదంతా మృత్యువే. పుట్టాం, మొదలుంది, చచ్చిపోతాం. ఓ బిల్డింగ్ కట్టాం, మొదలుంది, బిల్డింగ్ ఎప్పుడో అప్పుడు, ఇప్పుడు కాకపోతే 5000 సంవత్సరాల తర్వాత అయినా పోతుంది కదా. అంటే ఆది ఉన్నది ప్రతీదీ కూడా ఖచ్చితంగా మృత్యుముఖంలోకి వెళ్తుంది. బ్రహ్మ సృష్టి ఆదిలో ఉన్నాడు. మన దృష్టిలో పాపం ఆయనకి చాలా 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 వయస్సు ఉంది, కానీ ఆయన కూడా మృత్యుముఖంలోకి వెళ్తాడు. ఈ మృత్యుముఖంలోకి వెళ్ళేటటువంటిది ఏదో, అలాగే మీ సమస్యలు కూడా మృత్యుముఖంలోకి వెళ్ళేవే. ఇంచేత మొదట్లో ఆ సమస్య లేదు, ఎప్పుడప్పుడు ఆ సమస్య మొదలవుతుంది మీకు. ఆ సమస్య మొదలైంది అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ సమస్య ఎప్పుడప్పుడు ఎండ్ అవుతుంది. ఇలాగా మొదలైంది, ఎండ్ అయింది. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, ఈ మూడు స్థితులు ప్రతి సమస్యకి ఉంటాయి. మొదలవుతుంది, విశాలంగా పెరిగిపోయి ఇంక ఈ సమస్యను నేను ఎక్కడ భరించగలను అంటాం, తప్పన సమస్య పోతుంది ఎప్పుడు. కానీ దీనికి ఏంటి? కాలవ్యాల ముఖాగ్రాస, టైం పడుతుంది. కానీ భాగవతంలో మీకు ఏ సమస్య ఉన్నా మ్యాక్సిమం టైం లిమిట్ ఏంటంటే 7 రోజులు. భాగవతం చదివినటువంటి వాడికి అది ఏ పెద్ద సమస్య అయినా కావచ్చు, రాజ్యం పోయింది, రాజ్యం కావాలి, 7 రోజులు చాలు, ఇంకా మీ సమస్యలు అంతకంటే పెద్ద సమస్యలు ఏం కావు. మరి అవటం లేదు మాస్టారు, ఇందాక నేను చెప్పానే, నిజంగా మీకు ఆ సమస్య పోగొట్టుకోవాలని ఉందా లేదా మీరు చూసుకోండి. ఉంటే ఏం చదవాలి మీరు? భాగవతాన్ని చదవాలి, దాన్ని మీరు నేర్పించండి. ఇది భాగవత మహత్యము. నేను చాలా సీరియస్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను నేను మీకు. నెక్స్ట్ శ్లోకం 16వ శ్లోకము. క్వ సుధా క్వ కథా లోకే క్వ కాచః క్వ మణిర్మహాన్ బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాంజహాసః. ఈ భాగవతం చదివినటువంటి చెప్పగలిగినటువంటి వ్యక్తి, చెప్పగలిగటం అంటే ఆచరించేటటువంటి వ్యక్తి అని అర్థం, లెక్చర్ ఇచ్చేటటువంటి వ్యక్తి అని కాదు. భాగవతాన్ని చెప్పగలిగేటటువంటి వ్యక్తి దేవతల్ని చూసి ఉపాసించగలడు, దేవతల్ని విక్రించగలడు వాడు. ఏమని విక్రించట? క్వ సుధా క్వ కథా లోకే క్వ కాచః క్వ మణిర్మహాన్ బ్రహ్మర్. మీరు టైం చెప్పండి, నాకు తెలియదు మీరు టైం చేంజ్ చేశారు ఇవాళ మీరు. ఇంకొక మినిట్ ఉంది. తాతో విచార్యం తదా దేవాంజహాస. మీరు దేవతల్ని కూడా ప్రవేశించగలరు. ఈ భాగవతం విన్నవాళ్ళు చెప్తున్నాం, విన్నవాళ్ళు అంటే చెప్పింది ఆచరించేవాళ్ళని. మేము విని మళ్ళా మామూలుగానే జీవిస్తామంటే కుదరదు. మరి నా మాట వింటే మీరు బాగుపడతారని అంటావు కదా మీ పిల్లల్ని. వింటున్నారా వాళ్ళు? మీ పిల్లలు వింటలేదు కదా. మీరు అంతే, మీరు అలా చేయకండి. మరి మీరు వినండి అంటే ఏంటది? ఆచరించండి. ఏమని ఆచరించారు అక్కడ? ఎప్పుడైతే శుక మహర్షి ఈ భాగవతాన్ని చెప్పటానికి వచ్చాడో, దేవతలు వచ్చారు అక్కడికి సుధాపాత్ర పట్టుకుని. దేవతల దగ్గర ఉన్నది అమృతమే కదా, అమృతం పట్టుకొచ్చారు. వచ్చి ఏమన్నాడు, నాయన పరీక్షిత్ మహారాజుకి చౌభయమే కదా ఉంది, మేము ఇచ్చేస్తాం ఈ అమృతాన్ని, అమృతం అంగిస్తే ఇంకా వాడు చావడు కదా, ఈ కథ మాకు చెప్పండి అన్నాడు. పరీక్షిత్కి చెప్పవద్దు, మాకు చెప్పండి అన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? స్వకార్య కుశలా. వాళ్ళకి అడ్జెక్టివ్ ఇచ్చాడు అక్కడ, స్వకార్య కుశలాసుర అంటే వాళ్ళ పని చేసుకోవటంలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అని. నెగిటివ్ వేలో చెప్పలేదు వాళ్ళు, వాళ్ళ పని చేయించుకుంటారని. వాయుదేవుడు ఆయన పని తప్ప ఇంకో పని చేయలేడు, హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ హిజ్ ఓన్ వర్క్. అగ్నిదేవుడు అగ్ని కార్యంలో కుశలుడు. వాయుదేవుడికి అగ్ని కార్యంలో కూడా కుశలత్వం వస్తే మనకి చాలా ప్రమాదం వస్తుంది, రాదు కదా. అంచేత స్వకార్య కుశలాపర అంటే అర్థం అది. ఈ దేవతలు వాళ్ళ వాళ్ళ పని చాలా సక్రమంగా నిర్వర్తించుకోగలరు, కానీ కలిసి కట్టుగా ఈ దేవతలందరూ ఒకే ఒక చోట ఉండగలరు మానవ శరీరంలో. ఈ దేవతలందరూ కూడా కలిసి కట్టుగా ఉండేది మానవ శరీరంలోనే. దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాత. అంచేత ఆ దేవతలకి వాళ్ళకి కోరుకుంటుంది కదా ఎదగాలని. అంచేత ఏంటి, వీడు మనిషి మమ్మల్ని అందరినీ ఉపయోగించేసుకుని అటు ఇటు 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 వెళ్ళిపోతున్నాడు, ఆ భాగవతం ఏదో మేము నేర్చుకుందాం అన్నది. అంటే శుక మహర్షి ఏం చెప్పాడు, మీకు భాగవతం వినే అర్హత లేదు అన్నాడు. దేవతలకి వినే అర్హత లేదన్నాడు, ఇంకా ఆచరించేటటువంటి అర్హత లేదు. ఎందుకన్నాం? ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి. నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి అని ఒకడు వచ్చాడు, నాకు ఎంబీబీఎస్లో సీట్ ఇమ్మని. గోల్డ్ మెడల్ వచ్చిందంటే వాడు స్వకార్య కుశలాసురాయగా, వాడు నేర్చుకున్నటువంటి విద్యలో వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందంటే వాడు ఎక్స్పర్టే కదా. కానీ వాడికి గోల్డ్ మెడల్ ఎందులో వచ్చింది? ఇంగ్లీష్లో వచ్చింది. ఇంకోటికి సాంస్క్రిట్లో వచ్చింది, ఇంకోటికి టామిల్లో వచ్చింది, ఇంకోటికి సోషియాలజీలో వచ్చింది. వాళ్ళందరూ వచ్చారు, నాకు దగ్గర గోల్డ్ మెడల్ ఉంది, నాకు ఎంబీబీఎస్లో సీట్ ఇవ్వండి అంటే ఇస్తావా? ఇక్కడ అదే జరిగింది. అంచేత అక్కడ జరిగింది ఏదో అద్భుతమైన జరగలేదు. మీరు సమానంగా అవగాహన చేసుకుని మనుషులకు చెప్పండి అది. క్వ సుధా క్వ కథా లోకే క్వ కాచః క్వ మణిర్మహాన్ బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాంజహాసః. ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితం అంది. మీ వయస్సు నిమిత్తం లేదు, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ. ధ్రువుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాళ్ళు, భీష్ముడు మృత్యుముఖంలోకి ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడ ఉన్నా సరే కూడా భాగవతం మీ సమస్యలను 7 రోజుల్లో తీర్చేస్తుంది. దాన్ని గుర్తుంచుకుంటూ నెక్స్ట్ క్లాస్ చదువుదాం మనం. ఇవాళ టైం అయిపోయింది, పాట పెట్టండి ఒకటి.